अविद्यानामन्तस्तिमिरमिहिरद्वीपनगरी जडानां चैतन्यस्तबकमकरन्दश्रुतिझरी दरिद्राणां चिन्तामणिगुणनिका जन्मजलधो निमग्नानां दंष्ट्रामुररिपुवराहस्य भवति शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। वन्दे गुरुपदद्वन्द्वमवाङ्मानसगोचरं रक्तशुक्लप्रभामिश्रिम् अतर्क्यं त्रैपुरं महः। या कुन्द्यन्दुतुषारहारधवला या शुभ्रवस्त्रान्विता या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्माच्युतशङ्करप्रभृतिभिर्देवैः सदा पूजिता सा मां पातु सरस्वती भगवती निःशेषजाड्यापका। नमः शिवाभ्यां नवयौवनाभ्यां परस्पराश्रिष्टवपुर्धराभ्यां नगेन्द्रकन्यावृषकेतनाभ्यां नमो नमः शङ्करपार्वतीभ्यां। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। श्रीमातृगुरुभ्यां सभायै च नमः। ఈ ఉత్తరాసురుడి యొక్క పూర్వజన్మ వృత్తాంతాన్ని ఇలా వివరిస్తున్నాడు మైత్రేయ మహర్షికి పరాశరుడు. అదేమిటంటే, పూర్వం సూరసేనము అని ఒక దేశం ఉండేది. ఆ దేశంలో చిత్రకేతు అని పేరు కలిగిన ఒక మహారాజు ఉన్నాడు. ఆయన ప్రజలు ఏం కోరినా తీర్చేవాడు. ఆయనకి మాత్రం ఒక కోరిక మిగిలిపోయింది. ఎంత గొప్పవాడికైనా కొన్ని కోరికలు ఉంటాయి. చిత్రం ఏమిటంటే, ఇతరులు కోరికలు తీర్చడానికే ఉపయోగపడతారు, కానీ కొంతమంది తమకు తాము ఉపయోగపడరు. మంత్రశాస్త్రం కూడా అంతేట. మంత్రశాస్త్రంలో ఈ పారాయణలు చేసేవాళ్ళు వాళ్ళు ఇతరులకు చేస్తేనే ఫలిస్తాయి, తనకు తాను చేసుకుంటే అది కోరిక తీర్చదు. అది విచిత్రం. అందుకే చాలామంది అనుకుంటారు, ఇదేంటండి బాబు, అందరికీ ఏదైనా ఉపదేశం చేసి అన్నీ చేసి చేసేవాడు తన కోరిక ఎందుకు తీర్చుకోలేడు అని. ఇది ఒక రహస్యం. ఎట్టి పరిస్థితుల్లోనూ పరోపకారానికి ఉపయోగపడుతుంది అని మంత్రశాస్త్రం స్వీయమునకు తపశ్శక్తిని మాత్రమే ఇస్తుంది, కోరికలు మాత్రం తీర్చదు. సుందరకాండ పారాయణ ఉంది, ఇతరులకు చేస్తే వాడికి ఉపయోగపడుతుంది, వీడికి వీడు పనికిరాదు. ఇతనికి ఏ రకంగా ఉపయోగపడుతుంది అంటే, జ్ఞానాన్ని తపశ్శక్తిని పెంచడానికి మాత్రమే ఉపయోగపడుతుందిట. భౌతిక పరమైన కోరికలు తీర్చడానికి ఉపయోగపడవు. ఇలాగే సమస్త మంత్రాలు. రాజుగారు కూడా లోకక్షేమం కోసం చేసిన యజ్ఞాలు ఫలించాయి, ఆయన కోసం చేసుకున్నది ఫలించలేదు. బోలెడంతమంది భార్యలు ఉన్నారు, ఎంతమంది ఉన్నా ఆయన సంతానం కలగడు. అందరూ గొడ్రాళ్ళు అయ్యారట. రూప ఉదార్య వయోజన్మ విద్య శర్యశ్రియాదిభిః సంపన్నస్య గుణై సర్వైశ్చింత వంధ్యాపతేరభూత్. ఆయన రూపం కలవాడు, ఔదార్యం కలవాడు, సర్వసమర్థుడు, వయస్సు కలవాడు, మంచి విద్య ఉంది, మహారాజ జన్మ, ఐశ్వర్యంతో పాటు సౌందర్యం ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ ఆయనకి వంధ్యాపతి గొడ్రాలి భర్త అనే కీర్తి మాత్రం మిగిలిపోయింది. దురదృష్టం పిల్లలు కలగదు. ఏ జన్మలో యోగం ఉంటాయి కదా మరి. కాబట్టి దాని గురించి జ్ఞానం అయితే బాధపడ్డాం, కానీ ఎంత జ్ఞానం ఉన్నా మరి మానవ శరీరం కనుక అయ్యయ్యో సంపదలు ఉన్నాయి ఇవి నాకు ఆనందం కలిగించడం లేదు, సౌందర్యం కలిగిన స్త్రీమూర్తులు భార్యలు వాళ్ళ వల్ల ఆనందం కలగడం లేదు, భూమండలం అంతా నాది సార్వభౌముణ్ణి అయినా నాకు ఆనందం లేదు అని పాపం ఈ పిల్లలు ఒక్కడని ఇంట్లో పారాడితే ఎంత బాగుండు. కళకళలాడే పసిపాపలు ఏ ఇంట్లో తిరుగుతారో ఆ ఇల్లే ఇల్లు కానీ తక్కిన ఇళ్ళు ఇళ్ళా అమ్మా అని పిలిస్తే పిల్లల దగ్గరికి వెళ్ళాలట తల్లి. అలా వెళ్ళాలని ఏ తల్లి అయినా కోరుకుంటుంది. ఆ పిల్లల దగ్గరికి వెళ్ళి ఏం బాబు బాగున్నావా అని పలకరించని తల్లి నోరు కుమ్మరాడు తవ్విన గుంటతో సమానం అని బాధపడుతూ ఉండగా ఒకనాడు మహాత్ముడైన ఆంగిరస మహర్షి అంటే బృహస్పతికి తండ్రి, అసలు జ్ఞానంలో బృహస్పతి చాలా గొప్పవాడు, బుద్ధికి బృహస్పతి అంటాం, అటువంటి బృహస్పతి తండ్రి ఆంగిరస మహర్షి ఆకాశంలో తిరుగుతూ వాడు స్వేచ్ఛగా ఎక్కడికైనా తిరగలిగే శక్తి ఉంది ఆయనకు కూడా. అలాంటి వాళ్ళకి చక్క పెట్రోల్ ధర పెరిగిందని కానీ ఇవేం బెంగళండు హాయ్ వాళ్ళకి. మహాత్ములు జన్మలో తపస్సు చేశారు ఎగురుతారు. అలా ఎగురుతూ ఈ చిత్రకేత మహారాజు గారి యొక్క గృహానికి వచ్చాట. తం పూజయత్వ విధివత్ ప్రత్యుత్థానార్హణాదిభిః కృతాతిథ్యముపాసీదత్ సుఖాసీనం సమాహితః. చిత్రకేతు సంభ్రమాశ్చర్యాలతో లేచాడు. మాటల ఒక పౌరాణికుడు ఒక జ్ఞాని ఇంటికి వచ్చేసరికి చటుక్కు లేచి నిలబడ్డాడు. సార్వభౌముడు అయిన వినయం తెలివైన వాళ్ళు జ్ఞానులు చేసే పని గనక లేచి నిలబడి ముందు కూర్చోబెట్టాడు. కాళ్ళు కడిగాడు. కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వడం కాదు, పెద్దవాళ్ళు వచ్చినప్పుడు మనమే కడగాలి. కడిగి మంచినీరు తాగడానికి ఇచ్చి, కొంతమంది మంచినీళ్ళు తాగుతారా అండి, అలా తాగుతారని అడగకూడదు అది దోషం. రాగానే ముందు నీళ్ళు ఇక్కడ పెట్టడమే, తాగితే తాగుతారు లేకపోతే లేదు. మంచినీరు తాగుతారా అని అడగడమే ఒక దోషంగా శాస్త్రం చెబుతున్నది. అందువల్ల అడగకుండానే ముందు అక్కడ మంచినీళ్ళు పెట్టేసి తర్వాత భోజనాధికారులు అవి కూడా ఇచ్చి అతిథి సత్కారం చేశాడు. రాజుగారు తర్వాత భోజనానంతరం మహర్షిని కూర్చోబెట్టి మెత్తగా కాళ్ళు ఒత్తుతూ ఇలాగా మీలాంటి మహానుభావుల యొక్క దర్శనం ఏ జన్మలో పుణ్యం వల్ల లభించింది అని వినయంగా పక్కన కూర్చోలేదు, కింద కూర్చుని పాదాల దగ్గర సేవ చేస్తున్నాడు. ఆంగిరస మహర్షి అసలు వచ్చింది ఆయన తెలియదు ఆ విషయం. ఆయన వచ్చి ఇలా అన్నట్ట, ఏమెరగనట్టుగా, అపితే నామయం స్వస్తి ప్రకృతీనాం తథాత్మనః యథా ప్రకృతిభిర్ గుప్తః పుమాన్ రాజా చ సప్తభిః. మహారాజా, నీ శరీరం ఆరోగ్యంగా ఉందా లేదా? నీ ప్రతి శరీరంలో సప్త లక్షణాలు ఉంటాయి, ఆరోగ్య లక్షణాలు ఏడు లక్షణాలు ఉన్నాయి. ఆ ఏడు లక్షణాలు సక్రమంగా ఉంటే ప్రతి వాడు ఆరోగ్యంగా ఉంటాడు, లేకపోతే అనారోగ్యం పరైపోతాడు. మహత్ అహంకార పంచతన్మాత్రలు అనేటటువంటి పంచతన్మాత్రలు ఐదు, శబ్ద రూప రసస్పర్శ గంధాలు, ముక్కు చెవి కన్ను చర్మము నాలుక, ఈ ఐదు ప్లస్ మహత్తు అహంకారం, ఈ ఏడు ప్రకృతులు జీవిని రక్షిస్తాయి. ఇవి సక్రమంగా ఉంటే జీవి సక్రమంగా ఉంటాడు, వీటికి తేడా వస్తే వాడికి అనారోగ్యం. చర్మానికి తేడా వచ్చినా ఇబ్బంది, వెంటనే స్కిన్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళాలి. కానీ వీళ్ళు చేసేది తాత్కాలిక ఉపశమనం. అసలు స్కిన్ స్పెషలిస్ట్ వేరే ఉన్నాడు. అలాగే నాలుక, చెవి, ముక్కు, కన్ను, తర్వాత మహత్తు, హృదయం, అహంకారం, ఇవి ఏవైనా సరే తేడా వస్తే మనిషిని పతనం చేస్తాయి. ఇవన్నీ బాగున్నాయా, నువ్వు ఆరోగ్యంగా ఉన్నావా? మహారాజు అనేవాడు మరొక 7 ప్రకృతుల ద్వారా ప్రజల్ని కాపాడతాడు. ఏమిటి? స్వామి అంటే ఒక రాజు యజమాని, అమాత్యులు మంత్రులు ఉండాలి రాజుకి, జనపదాలు ప్రజలు నివసించే ప్రదేశాలు, దుర్గములు సిటీస్ కోటలు ఉండాలి, కోట ఉంటాయి కానీ మరి లాభం లేదు, ధనరాశులు ఉండాలి, జనపదాలు ఉన్నాయండి కోటలు ఉన్నాయని కానీ కోటలో మాత్రం డబ్బులు లేవండి అంటే రాజ్యం సాగదు. కాబట్టి కోట ఉండాలి, కోటకు తగిన ధనరాశి ఉండాలి, తర్వాత దండం ఉండాలి, ఎవడే తప్పు చేసినా కత్తి పుచ్చుకుని శిక్షించకపోతే ఇబ్బంది, మిత్రులు ఉండాలి. ఈ 7 ప్రకృతుల ద్వారా రాజు సుఖంగా ఉంటాడు. ఇవి లేకపోతే రాజు ఉండలేడు. ఇవన్నీ నీకు సుఖంగా ఉన్నాయా? నీకు గుర్రాలు బాగున్నాయా? ఏనుగులు బాగున్నాయా? ఐశ్వర్యం అంతా బాగున్నదా? నీ భార్యలు నీ మాట వింటున్నారు కదా? నువ్వు వంకాయ చేయమంటే వంకాయ కూరే వండుతున్నారు కానీ టెంకాయ పత్తరి చేయడం లేదు కదా? తర్వాత ప్రజలందరూ కప్పాలు సక్రమంగా కడుతున్నారా? బిల్లులు కట్టకుండా ఏమీ స్ట్రైకులు చేయడం లేదు కదా? మంత్రులందరూ సక్రమంగా పరిపాలిస్తున్నారా? లంచగొండులుగా ఉన్నారా? ఇంకా సేవకులు ఉన్నారు. రాజుగారు అటు వెళ్ళగానే వీళ్ళు నిద్రపోయే సేవకులు వల్ల ఉపయోగం లేదు. కాబట్టి వాళ్ళు ఎలా ఉన్నారు? వ్యాపారులందరూ సుఖంగా ఉన్నారా? నాగరికులు, దేశవాసులు, మండలాధిపతులు అందరూ సుఖంగా ఉన్నారా? ఇవన్నీ ఒక ఎత్తు. నీ మనస్సుని అదుపులో ఉంటుందా అన్నట్ట చివరిని. అందరూ అదుపులో ఉండడం ఒక ఎత్తును, మనస్సు అదుపులో లేకపోతే ఇంకేముంది? ఈ దిక్కుమాల మనస్సు ఎప్పుడు ఎక్కడికి పోతుందో తెలియదే. అందువల్ల మనస్సు బాగున్నదా? నీవు నిత్యము భగవద్ ధ్యానము చింతన మొదలైన వాటితో కాలక్షేపం చేస్తున్నావా, లేదా దేవుడు లేదు దెయ్యం లేదని నీ ఇష్టం వచ్చినట్టుగా చరిస్తున్నావా? రాజా, ఎందుకో నాకు మాత్రం నిన్ను చూస్తూ ఉంటే ఆత్మనా ప్రయతే నాత్మా పరత సతయే వవ లక్షయే లబ్ధ కామం తాం చింతయా శబలం ముఖం. మనశ్శాంతి నీకు ఉన్నట్టు నాకు అనిపించడం లేదు. నిన్ను చూడగానే, నీ ముఖం చూడగానే ఏదో చింతతో బాధపడుతున్నావు నువ్వు అని నాకు తెలుస్తోంది. ఏదైనా కోరిక తీరకపోతే వాడికి మానసికమైన అశాంతి ఉంటుంది. కోరిక మనిషిని అశాంతి పాలు చేస్తుంది. కోరికలైనా అశాంతి పాలు చేస్తే, లేదా ఇతరుల యొక్క బాగు చూసి ఓర్వలేకపోయినా అశాంతి పాలైపోతాడు. ఈ రెంటిలో ఏది నిన్ను బట్టి పీడుస్తుంది? పక్కవాళ్ళ బాగు చూసి ఓర్వలేకపోవడానికి నీకంటే ఐశ్వర్యవంతులు ఎవడు ఉండడు, కాబట్టి బహుశా అది నీకు ఉండదు. ఇక ఎటు చెడు పోయినా నీకేదో పాపం, నీ వల్ల తీరని కోరిక ఉండుంటుంది. అదేమిటో చెప్పు. నీ ముఖం బాగా కందిపోయి వివర్ణమైపోయి దుఃఖంతో నిండిపోయి ఉన్నది నాయన అనడంతో అంగిరస మహర్షి మాటలు విని కొంచెం దుఃఖంతో ఆ చిత్రకేతుడిలా అనట, భగవన్ కిం న విదితం తపోజ్ఞాన సమాధిభిహి యోగినాం ధ్వస్త పాపానాం బహిరంత శరీరిషు. ఓ మహాత్మా, తపస్సు, జ్ఞానము, సమాధి ఈ మూడు కలిగిన వాడు ఎవరికి ఏముందో తెలిసి కనుక్కుంటాడట. తపస్సు అంటే శరీరాన్ని సుఖపెట్టకుండా కృశింపజేస్తూ భగవదర్చన చేసేవాడు, ఉపవాసాదుల ద్వారా శరీరాన్ని నియంత్రణ చేసేవాడు. శరీరాన్ని ఇక్కడ నుంచి అక్కడ దాకా కూడా కనీసం నడిపించకుండా సుఖపెడితే ఆ శరీరం చివరిలో వీడిని దుఃఖపెడుతుంది. అందువల్ల శరీర ధర్మం ఏమిటంటే సాధ్యమైనంత కష్టపెట్టాలి, పరిగెత్తాలి, నడవాలి. అందుకే గుళ్ళకి గోపురగారికి వెళ్ళేవాళ్ళని నడిచి వెళ్ళమన్నారు. ఎందుకు కాలినడక వెళ్ళమన్నారు, కొండలెక్కమన్నారు, హాయిగా దర్జీకుండా అక్కడికి ఏసీ కారులో పెడితే దానివల్ల వచ్చే ఫలితం సొంతే ఉంటుంది అని నేను చెప్పలేదు. ఇదంతా విమానాల్లో వాటిల్లో తిరగడం కంటే కాలినడకన పెడితేనే సుఖము శుభప్రదము అని ఇది ఇందులో చెప్పాడు, చిత్రకేతు మహారాజు గారే చెప్పేశాడు. అందువల్ల శరీరాన్ని సాధ్యమైనంత వరకు శ్రమ పెట్టాలి. అలా శ్రమ పెడితే ఆరోగ్యము బాగుంటుంది, తొందరగా భగవంతుడు ప్రత్యక్ష అవుతాడు. ఏడు కొండలు నడిచెక్కుతున్న వాడికి నీరసం వచ్చిందనుకోండి, ఏడు కొండలు వాడు అని అరుస్తాడు. అదే దర్జాగా వెళ్ళేవాడైతే కబుర్లు చెప్పుకుంటూ, చూసావా ఇక్కడ సినిమా షూటింగ్ తీస్తే బాగుంటుందేమో, లేకపోతే ఈ పక్కన పులిహార తీసుకుని తెచ్చి పిక్నిక్ చేసుకుంటే బాగుంటుందేమో అని ఆలోచనలు వస్తాయి. అందువల్ల సాధ్యమైనంత వరకు కాలినడక భగవంతుని సన్నిధానానికి తొందరగా ఉపయోగకరిస్తుంది. అటువంటి తపస్సు కలిగిన వాడు, జ్ఞానం కలిగిన వాడు, అనేక శాస్త్రాలు తెలిసినవాడు, సమాధి స్థితి అంటే కళ్ళు మూసుకుని భగవద్ ధ్యానం చేస్తే ఇక వాడికి ప్రపంచం తెలియదు, ఇటువంటి కుదిపినా తెలియదు. మనం కళ్ళు మూసుకుంటాం లోపల పులిహార పోపుగా ఉంది అనిపిస్తుంది అనమాట. ఆ పులిహార పోపు ఎప్పుడైతే వీడి ముక్కుకు తగిలిందో టపేల్ని పూజి తొందరగా తెలియచేసి దిక్మాలను గొడవ అర్ఘ్యం వదిలించుకుని ఆ పులిహార కోసం ఆడతాం. అది కూడా విచిత్రం ఏంటంటే మన ఇళ్లలో ఎలా ఉందంటే వ్యవహారం సరిగ్గా వీడి పూజ వేళ ఆ వంటింట్లో పలహారాల వేళ ఒకటి అవుతుంది. దాంతో ఎంత తొందరగా తగులుతుందో, ఎప్పుడైతే ఇవన్నీ తగులుతున్నాయో తొందరగా తగులుచుకుని తినాలనిపిస్తుంది, సహజం కదా మరి. కాబట్టి సమాధి స్థితి అనేది కొంచెం కష్టం. మనిషి అర్చన చేసేటప్పుడు ఏం జరిగినా అది వాడికి వంట పట్టకూడదు, శరీరానికి తెలియకూడదు. అలా ఎంతసేపు కనీసం కొంతసేపు 5-6 నిమిషాలు కూర్చోగలిగితే ఆ అర్చన సమయంలో ఇక ప్రపంచ జ్ఞానం తెలియకుండా భగవంతుడే దర్శనం ఇవ్వాలి. అలాంటి వాడికి ఎక్కడ ఏముందో తెలిసిపోతుంది, ఎవరి హృదయంలో ఏముందో తెలుస్తుంది, ఎవరైనా తన మనసులో ఏమనుకుంటున్నారో తెలిసిపోతుంది. వీడు నన్ను తిట్టుకుంటున్నాడా పొగుడుకుంటున్నాడా, వీడు నా జేబులో చేపిట్లు లాగేద్దాం అనుకుంటున్నాడా లేదా ఏమైనా దానం ఇద్దాం అనుకుంటే, ఇవన్నీ తెలిసిపోతాయి ఆ సమాధి స్థితిలోకి వెడితే. అటువంటి నీకు నా కష్టం ఏమిటో సుఖం ఏమిటో తెలియకుండా ఉంటుందా? ఆకలి దప్పికులతో పీడింపబడుతున్న వారి దగ్గరికి వెళ్ళి జ్ఞానం కావాలి నాయన నీవు జ్ఞానంతో ఉండు అని బోధిస్తే లాగ గోప మీద కొడతాడు. కాబట్టి ఆకలితో ఉన్నబడికి ముందు తిండి పెట్టి తర్వాత బోధ చెయ్యాలి. అలాగే కోరికతో ఉన్నవాడికి కోరిక తీరిందే ఎంత జ్ఞానం బోధించినా దండుగా. నాకు సంతానం లేదనే బెంగతో ఉన్నాను అంచేత ఎవరు వచ్చినా నాకు జ్ఞానం బోధిస్తారు, పిల్లలు ఏమిటి పీచేమిటి అంటున్నారు, కానీ కోరిక తీర్చట్లా. ఈ తీరినంత వరకు ఇతరుల యొక్క జ్ఞానం నా చెవికి ఎక్కట్లేదు అన్నట్టు పాపం ఆయన ఉన్న విషయం ఒప్పేసుకున్నాడు ఉత్తముడు. నేను బాగుపడాలి, నరకం నుంచి బయటపడాలి, ఒక మంచి కొడుకుని ప్రసాదించలేవా అనగా పరమ దయాస్వరూపుడు అంగిరసుడు ఇలా అన్నట్టు, నాయన నీకు సంతాన ప్రాప్తినే కలిగిస్తా, కానీ నువ్వు కోరికని తీర్చడం కోసం నన్ను ఒత్తిడి తెచ్చావు, ఈ కోరిక నీకు దుఃఖమే కలిగిస్తుంది, పుత్ర సంతానం వల్ల సుఖము తదనంతరం దుఃఖం కలుగుతాయి నీకు అని ఒక తుష్టు యాగాన్ని చేయించాట. ఆ యాగం చక్కగా చేసి యాగంలోంచి పాయసం వచ్చింది, పురుషుడు ఇచ్చాడు యజ్ఞపురుషుడు. ఈ పాయసం ఏ భార్యకి తగిస్తే ఆవిడకే పిల్లలు పడతారు, మరి ఎవరికి తగించాలి, ఇదో పెద్ద గొడవ. ఒక్క భార్య ఉంటే బెంగలేదు, ఈయనకి ఏకంగా చాలామంది ఉన్నారు, ఇందులో ఎవరికి ఇస్తే ఇంకోటి పక్షపాతం ఉంటారో లేనిపోని గొడవ. జ్యేష్ఠ శ్రేష్ఠ చ యా రాజ్ఞో మహర్షిణాం చ భారత నామ్ర కృతద్యుతిస్తస్యయజ్ఞోచ్ఛిష్టమదాద్విజః. అయిన అంగిరస మహర్షికి జ్ఞాన సంపన్నుడు గనక ఆలోచించాడు, మిస్టర్ చిత్రకేతు మహారాజ్ నీ భార్యలు అందరూ అంతో ఎంతో దిక్కుమాల లక్షణాలు కలిగిన వాళ్ళే, ఒక్క పెద్ద భార్యకి మాత్రం కొంచెం మంచి లక్షణం ఉన్నది, ఆవిడ సౌశీల్యం గొప్ప లక్షణం, పైగా అందరికంటే పెద్ద ఆవిడ, ఆమెకు పరులకు హాని చెయ్యాలనే లక్షణం పొరపాటున లేదు. ఈ ఒక్క లక్షణం చాలు ఆవిడకి పాయసం ఇవ్వడానికి, పరులకు హాని చెయ్యాలనే లక్షణం అంతో ఎంతో లోపల ఉన్నా వాళ్ళకి మాత్రం నేను ఇవ్వకూడదు. కాబట్టి నీ పెద్ద భార్య పేరు కృతద్యుతి, ఆ కృతద్యుతికి ఇస్తానని చెప్పి ఆవిడ పిలిచి ఈ యజ్ఞ పాయసాన్ని ఇచ్చాట. ఆ తర్వాత ఏమన్నాడు, హర్ష శోక ప్రదస్తుభ్యం ఇది బ్రహ్మసుతో యయౌ. రాజా తొందరలో నీకు ఆనందాన్ని శోకాన్ని కలిగించే కొడుకు పుడతాడు అని వెళ్ళిపోయాట. రాజుగారు ఏమనుకున్నాడు అర్థం కాలేదు ఆయనకి విషయం. ఆయన ఏమనుకున్నాడు అంటే, పాపం ఆ కొడుకు పుట్టాక ఆనందం కలుగుతుంది, బహుశా వాడు విపరీతమైన ఐశ్వర్యంతో రాజ్యాలు జయించడానికి దండయాత్రలకు పోతాడేమో, ఐశ్వర్య గర్వం చూసి కొడుకుకి నాకు కొంచెం దుఃఖం వస్తుందేమో, పర్వాలేదు ఐశ్వర్యం పెంచుకుంటే పెద్ద గొడవ ఏముంది అనుకున్నాడట. ఇంతే ఆయన ఊహ. సరే కొద్ది రోజులు గడిచి అగ్ని నుంచి ఈ కృత్తికలో పడిన స్కందుడిలాగా కొద్ది రోజులకి కృతజ్యుతికి ఈ యజ్ఞ ప్రసాదం వల్ల గర్భం వచ్చింది. తదనంతరం మంచి కుమారుడు పుట్టాడు, శుక్లపక్షంలాగా చంద్రుడిలాగా వాడు దినదిన ప్రవర్ధమానం అయ్యాడు. చిత్రకేతు ఆనందపడిపోయాడు, ఎందుకంటే ఏదో కొడుకు పుడతాడా లేదా అని ఎదురు చూస్తున్న వాడికి మంచి అందంగా తలతల మెరిసిపోతున్న కాంతితో కుమారుడు పుట్టాడు. యజ్ఞ పాయస ప్రభావం పాయసం రంగులో పుట్టాడు. వాడు ఒళ్ళంతా సువాసనేట, జీడిపప్పు వాసన, కిస్మిస్ వాసన, నానా గందరగోళంగా ఉండేది. అదేంటో కొంతమంది దగ్గరికి వెడితే నేను నానా కంపు వస్తాయి, కానీ ఈయన గారు యజ్ఞ పాయసం వల్ల పుట్టడం వల్ల సుగంధ ద్రవ్యాలతో పుట్టాట. ఈయనకి ఇంకా డబుల్ ప్లస్ లైఫ్ బాయ్లు వాడక్కర్లా. అటువంటి ఆ పుత్రుడి యొక్క వార్త విని ఆ చిత్రకేతు ఆనందపడిపోయి వాడికి జాతకర్మాదులు చేయించి ఈ కుర్రవాడు దినదిన ప్రవర్ధమానం కావాలనే కోరికతోటి ఏం చేశాడు, వెంటనే ఎక్కడెక్కడ పండితుల్ని పిలిపించాడు, బ్రాహ్మణోత్తమల్ని పిలిపించి వరస పెట్టి బంగారం, వెండి, రజతం అంటే వెండి అనమాట, ఇక ఇవి కాకుండా రకరకాల లోహాలు, వాసాంసి వస్త్రం ఇచ్చాట. ఎలాంటివి, అర్హానిచ ధరించడానికి వీలుండే వస్త్రాలు ఇచ్చాట. ఈ చొక్కా కుట్టించుకోండి, ఈ ప్యాంట్ కుట్టించుకోండి అని ఇచ్చిన తర్వాత కుట్టుకూలికి 200 ఇచ్చిన తర్వాత వాడు ఇంటికి రాగానే వేసుకోగానే తిరిగిపోయింది అనుకోండి, అది కుమల పట్ట వల్ల వీడికి 200 రూపాయల కూలీ దండుగా వాళ్ళు అందులో కాస్త ఒక ఏడాదన్నా కనీసం ధరించడానికి వీలుగా స్ట్రాంగ్గా ఉండాలి. అందువల్ల ధరించడానికి యోగ్యమైన మంచి వస్త్రాలు ఇచ్చాడు. ఆ ఆభరణానిచ ఆభరణాలు కూడా ఇచ్చాడు, మంచి మంచి ఆభరణాలు చెవులకు. ఆ రోజుల్లో కుండలాలు పెట్టుకునేవారు కనుక కుండలాలు, చేతులకు ఉంగరాలు, కంకణాలు, వడ్డాణాలు, ఇలా రకరకాలైనవి ఇచ్చాడు. ఇంతేనా, గ్రామాన్ గ్రామాలకు గ్రామాలు ఇచ్చాడు. హయాన్ గజాన్ గుర్రాలు ఇచ్చాడు, ఏనుగులు ఇచ్చాడు. ఇంకా ప్రాదాధ్యేనూనాం అర్బుదాని షట్, 6 అర్బుదములు అంటే 60 కోట్లు, అర్బుదం అంటే 10 కోట్లు, 6 అర్బుదములు అంటే 60 క్రోర్స్, 60 కోట్ల గోవులు దానం చేసేట. ఏమండి ఇన్ని ఉన్నాయా అని మనకు అనుమానం. ఆయన ఏం ఒక్క ఈ భారతదేశం కాస్త, ప్రపంచం అంతా ఆయన చేతిలో ఉందన్నాడు. భూమండలంలో 60 కోట్లు ఆవులు ఆ రోజుల్లో ఉండడం పెద్ద ఆశ్చర్యం కాదు. వెనకటి ఒక కోదండరెడ్డి అని ఉండేవాడు. 1940-46 మధ్యలో ఆయన భారతం మీద పిహెచ్డి తయారు చేసి ఓ పీఠికి రాశాడు. ఏమని రాశాడంటే, ఆయన రాసిన మాట చెబుతున్నా, భారత యుద్ధం అయిపోయాక ధృతరాష్ట్ర మహారాజు సంజయుడిని పిలిచి ఎంతమంది చచ్చిపోయారు యుద్ధంలో అని అడిగాడు. ఎంతమందో నాకు కరెక్ట్గా తెలియదు అని మన ధర్మరాజు చెప్తాడు అని ధర్మరాజుని పిలిపిస్తాడు. అప్పుడు ధర్మరాజుని, కుమార ఎంతమంది చచ్చిపోయారు నీ పక్షం నా పక్షం మొత్తం అంతా అని అడిగితే, మొత్తం 73 కోట్ల మంది చచ్చిపోయారు అని చెప్పాడు. ఇది శుద్ధ తప్పు అని రాశాడు ఈ కోదండరెడ్డి గారు. ఏది ఎందుకు తప్పుట, అసలు భారత జనాభా ఈనాడు 26 కోట్లు ఉంది అంటే ఆయన రాసే నాటికి 1936 నాటికి 26 కోట్లు ఉంది జనాభా. 26 కోట్లకి 30 కోట్లకి మధ్యలో ఉంది కదా జనాభా. మొత్తం భారత జనాభా ఎంతైతే యుద్ధంలో 70 కోట్ల చచ్చిపోయారు అంటే సైనికులు 70 కోట్లు ఎక్కడుంటారు అని రాశాడు ఆయన. ఇప్పుడు ఆయన రాసి చచ్చిపోయిన తర్వాత ఇన్నేళ్ల తర్వాత వాడు భారత జనాభా ఎంత మనకి 100 కోట్లు. కాబట్టి ఆయన రాసింది ఎంతవరకు సమంజసం మనం ఆలోచించుకోండి. ఆయన రాసేనాటి 26 కోట్లు కదా అని చెప్పేసి ఇంతమంది జనాభా భారతదేశంలో ఉన్నారా అని రాశాడు ఆయన. ఇవాళ ఈ 100 కోట్ల జనాభా ఇంకో 10 ఏళ్ళు పోయాక బాంబులు వేసుకు తెచ్చారు అనుకుందాం, ఒక 100,000 మిగిలారు అంచేత భారతదేశంలో 100 కోట్లు ఉన్నారంటే పూర్వం అంటే అది అబద్ధం అని ఇంకోటెవడో రాస్తాడు. ఎందుకు చెబుతున్నాను అంటే మన బుద్ధికి మన కాలానికి ఉన్న వాటిని దృష్టిలో పెట్టుకుని మనం ఇది నిజమా అంటాం. నేను సుస్పష్టంగా చెబుతున్న మాట మీరు లైబ్రరీలో చూడండి, 1936-40 ఎడిషన్ ఆ కోదండరెడ్డి గారు రాసినటువంటి పీఠికలో భారతదేశం జనాభా అంతా కలిపితే గట్టిగా 30 కోట్లు లేదు, ఇంతమంది జనం ఎక్కడ యుద్ధంలో పాల్గొన్నారు అంటాడు. పైగా భారతదేశం అంటే యుద్ధంలో పాల్గొన్నది భారత యుద్ధంలో ఎవరెవరో తెలుసా, ఈ కాస్త మంది కాదు. ఆఫ్ఘనిస్తాన్ లేదు, మొన్నే మనకు జరిగింది. ఆ ఆఫ్ఘనిస్తాన్ లో ఉండేటటువంటి వాళ్ళనే మద్ర దేశాధిపతులు అనేవారు, గాంధార దేశం అనేవారు. అలాగే మద్ర దేశం అంటే పర్షియా. ఇలా మొత్తం పర్షియా, కాబూల్, ఇంకా ఇప్పుడు ఉండే విడిపోయిన మన బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఇరాక్, ఇరాన్లు కూడా యుద్ధంలో పాల్గొన్నాయట. ఇంతమంది ఎక్కడ లేని వాళ్ళు పాల్గొంటే ఓ 70 కోట్ల మంది చచ్చిపోవడం పెద్ద ఆశ్చర్యం ఉన్నది. ఆనాడు అంత జనాభా ఉన్నది, జనం పెరిగిపోయే గొల్లును గోలెత్తింది భూదేవి. ఆనాడు భారతదేశ జనాభా ఇలాగే 100 కోట్లు దాటిపోయింది. ఎప్పుడైనా సరే 100 కోట్ల జనాభా దాటిపోతే భారతదేశం మీద బాంబులు పడతాయి, కొంతమంది చచ్చిపోతారు, ఇది నియమం. కాబట్టి మనలో ఎవరు ముదురుతారు అని చెప్పి తొందరగా పురాణాలు వినేసి దానాలు చేసేసుకుని తరించుకోండి అని చెప్పి ఎందుకు చెబుతున్నానంటే 60 కోట్ల గోవులు దానం చేశాడు టీడీ గారు. ఇది అబద్ధమైన కొంతమంది అంటారు. సుస్పష్టంగా ఆనాడు ప్రపంచం అంతా అయింది కనుక, భూమండలం అయింది కనుక 60 కోట్లు దానం చేయడం పెద్ద కష్టంగా. వవరష కామానన్యేషాం పర్జన్యయవదేహినాం ధన్యం యశస్యమాయుష్యం కుమారస్య మహామనాః. మేఘం ఉన్నది, దట్టంగా ఆవరిస్తే వర్షం కురుస్తుంది. అలాగే రాజుగారు కూడా కొడుకు బాగుండాలి అని యశస్సు ధనం అన్ని కోరుకుని ఇష్టం వచ్చిన దాన చేశాడు. ఎవరెవరిని పిలిచాడు, బాబు నీకేం కావాలన్నాడు, నాకు మా అమ్మ పింఛన్ ఇప్పించమన్నాడు ఇతను ఇప్పించేశాడు. ఇంకోటెవడు వచ్చాడు, నీకేం కావాలి, నాకు గుమ్మడికాయ ఎంత బంగారం కావాలండి అన్నాడు, వాడికి గుమ్మడికాయ ఎంత బంగారం ఇచ్చాడు. ఇలా ఎవరెవరు అడిగితే అది ఇచ్చారు. ఇంకొక ఆయన ఏనుగు అడిగాడు, ఇలా ఎవరికి వచ్చింది వాళ్ళు అడిగితే వారి వారి వాంఛితములు ఆయన తీర్చాడు. క్రమాపి కొడుకు మీద ప్రేమ, లేక లేక అడిగిన కొడుకు, ఒక్క కొడుకు, పైగా సుందరుడు అని చెప్పి సహజంగా కాకి ముక్కు అన్నారు. కాకి కొడుకు పిల్ల కాకికి ముద్దు, అలాగే ఎవరి పిల్లలు వాళ్ళకి ఎలా ఉన్నా ముద్దుగానే ఉంటారు. ఇతడు సుందరుడు కూడా, అందువల్ల మరింత ముచ్చటగా రాజుగారు ఈ కుర్రవాడిని పెంచాడు. తల్లికి అంత ప్రేమ. ఇక ప్రేమ ఎలా అయిపోయిందంటే రాజుగారికి ప్రపంచంతో సంబంధం పోయింది. ప్రజల్ని మంత్రులారు మీరు చూడండి, మహారాజా ఈ కాలువ తవ్విద్దామండి, నా వదులు మీరు తవ్వించండి, నా కొడుకు ఆడుకుంటానని వాట. ఈ కొడుకు వచ్చాక ప్రజా కార్యక్రమాలు మర్చిపోయి పుత్ర వ్యామోహంలో పడిపోయాడు. దాంతో ఎక్కువ ఇబ్బంది పాలయ్యింది ఎవరు అంటే ప్రజలు కాదట. ప్రజలకి మంత్రులు మంచివాళ్ళు కనుక ఆ రోజుల్లో లంచగొండి మంత్రులు, వాళ్ళలో వాళ్ళు కొట్టుకునేటటువంటి మంత్రులు లేరు కనుక ప్రజా పరిపాలన హాయిగా సాగింది. ఎటు చెట్టుపోయినా ఈ కొడుకునే ప్రేమగా చూస్తున్నాడు. ఆ కొడుకున్న కన్న కారణం చేత పెద్ద భార్య కృతజ్ఞతనే ప్రేమగా చూస్తున్నాడు, మిగతా భార్యలను అశ్రద్ధ చేశాడు, వదిలేశాడు వాళ్ళని ఆల్మోస్ట్ ఆల్. దాంతో వాళ్ళకి భగ్గుమన్నది, వాళ్ళకి ఒళ్ళు మండి. ఎంత ఐశ్వర్యం ఉండవచ్చుగాక, పిల్లలు లేని స్త్రీకే సగం బాధ. అందులో ఈ దిక్కుమాలిన భర్త ఈ మధ్యన మనల్ని చూడటం మానేశాడు. ఎంతకాలమైంది అక్క చెల్లి మన మొహం చూడటం లేదేమిటి మన భర్త అని ఒకళ్ళు పలకరించుకున్నాడు. తక్కిన భార్యలు అంత పూర్వం వాళ్ళలో వాళ్ళకి పడేది కాదు, ఇప్పుడు పెద్ద భార్యని వేరు చేసేశారు. తక్కిన వాళ్ళంతా ఒక చోట సమావేశమయ్యారు. ఏమనుకున్నారు వాళ్ళు, ఏవం సందహ్యమానానాం సపత్న్యా పుత్ర సంపద రాజ్ఞో సమ్మత వృత్తీనాం విద్వేషో బలవాలభూత్. మనకా సంతానం లేదు, ఈవిడికి సంతానం, రాజుకి ఆ సంతానం మీద ఆవిడ మీద ప్రేమ పెరిగిపోయింది. ఇప్పుడు మన హృదయాలు భగ్గుమంటున్నాయి, ఏం చెయ్యాలి, మన రాజు మన మీద ఔదాసీన్యంతో ఉన్నాడు, మనల్ని సరిగ్గా పట్టించుకోవటం లేదు అని వాళ్ళు ఆలోచించారు. కృతజ్ఞతి మీద దేశం పెరిగింది. ఇక దాసదాసీ జనాలు కూడా పెద్దరాణి గారికి సేవ చేయాలమ్మా కాసేపు ఆగండి అంటున్నారట. పలహారాలు భోజనాలు అన్ని కూడా పెద్దరాణి గారి మందిరానికి ఎక్కువ వెళ్ళిపోతున్నాయి. వీళ్ళకి పెద్దగా సేవ చేసేవాళ్ళు తగ్గారు, వీళ్ళ మాట వినేవాళ్ళు తగ్గారు. దాంతో ఇంకా ఇంకా భగ్గుమన్నది అన్నది కోపం పెరిగిపోయింది. ఒకటి కాదు, తేడా వస్తే అన్ని మన కోపాలే. క్రమేపీ వాళ్ళు తెలివైన వాళ్ళు మంచి వాళ్ళు, కానీ జ్ఞానం నశించింది. ద్వేషం జ్ఞానాన్ని నాశనం చేస్తుంది. మహాద్వేషం పట్టింది వాళ్ళకి. త్రియో దారుణ చేత సహా, వాళ్ళ మనస్సుల్లో ఒక దారుణమైన బుద్ధి పుట్టింది. ఈ రాజు మనల్ని అనాదరించడానికి కారణం ఈ ఒక్క గుంట పుట్టడమే కదా. ఈ కుర్రవాణ్ణి, ఈ గుంటడిని ఏదో రకంగా చంపేశామంటే రాజుగారు చచ్చినటువంటి మనకి వస్తాడు అనుకున్నారు. మరి ఏం చేద్దాము అని అంత ఆలోచించి ఓహరాత్రి వేళ గరం దదు కుమారాయ ధర్మరషాన్ ప్రతి, రాజు యొక్క తిరస్కారానికి గురమయ్యామనేటటువంటి కోపంతో ఉన్న వాళ్ళు అర్ధరాత్రి వాళ్ళ రహస్యంగా కొందరు ప్రవేశించి పాలల్లో విషం కలిపి ఆ విషంతో కూడినటువంటి పాలు వాడి చేత తాగించేశారు. కృతుద్యుతిహి రజానంతి సపత్నీనామహం మహత్ స్వప్నయేవేతి సంచింత్య నిరీక్ష్య వ్యచరద్గృహే. పట్టపురాణి రాత్రిపూట జరిగిన ఈ ఘోర కార్యాన్ని చూడలేకపోయింది. ఆ పిల్లాడికి విషయంతో ఉన్న పాలిస్తాను ఎవరు ఊహిస్తారు? తెల్లారింది, పిల్లాడు నిద్రపోతున్నాడు ఎవరు కాసేపు వరకుని పాపం పనులు చేసుకోవటం మొదలెట్టింది. ఇంట్లో తిరుగుతూ పనులు చేసుకుంటోంది. కాసేపైనా రాత్రి వేళ ఒకటి రెండు సార్లు లేవలసిన పిల్లాడు సరే లేవలేదు, పొద్దున్న లేవలేదు, పది అయిపోయినా లేవలేదు. అనుమానం వచ్చింది, ఏంటి కుర్రాడు ఇంకా నిద్రపోతున్నాడు ఏంటి అని దాసీదాన్ని పిలిచి, పుత్ర మామయ్య మే భద్రే ఇది ధాత్రి మచోదయత్తు ఆయన పిలిచింది. ఓ దాది, పిల్లాన్ని లేపు ఎంతసేపు పడుకున్నాడంటే ఎప్పుడు వెళ్ళి పొద్దున్నే పాలు పాలు అని ఏడవలసిన పిల్లవాడు కాస్త ఇలా పడుకుని ఉన్నాడు ఏమిటి. దాసి వెళ్ళి చూస్తే పిల్లాన్ని ఇళ్ళ ఇళ్ళని సరే కదలలేదు, సరికదా కర్ర బీసుపోయాడు, బీసుపోయాడు గుడ్లు ఇలా పైకొస్తున్నాడు, విషప్రయోగం వల్ల గుడ్లు పైకొచ్చేసి దాంతో దానికి కంగారు వచ్చేసింది. అది వెంటనే హతాస్మి బాబోయ్ బాబోయ్ పెద్ద గొడవ తచ్చారు బాబోయ్ అని అరుస్తు కింద పడిపోయింది. ఏమిటి ఇలా పడిపోయావు అంటే, చల్లగా ఉందమ్మా బాబు గారి శరీరం గుడ్లులో వచ్చాయి. దాసి ఏడుపులు విని పరుగు పరుగుని వచ్చేసింది రాణి గారు. చూస్తే ఉంది, దదర్శ బాలం సహసామృతం సుతం, చచ్చిపడి ఉన్నటువంటి పిల్లవాడిని కళ్ళారా చూసింది గుండెలు బాధకుండి. వెంటనే ఆవిడ జుట్టుముడి విడిపోయింది, అసలు వస్త్రభ్రంశాన్ని పట్టించుకోలేదు, గుండెలు బాధేసుకుంది. నేను చచ్చిపోతాను బాబు, నేను చచ్చిపోతాను ఏడవడం మొదలెట్టింది. ఇది చిత్రకేతువుకి తెలిసిందట. ఇదన్నమాట అంగీరస మహర్షి చెప్పినటువంటిది. ఈ పుత్రుడి వల్ల నీకు హర్షము శోకము వస్తాయన్నాడు. పుట్టడం వల్ల హర్షం, మరణం వెంటనే కలగడం వల్ల శోకం. అది ఈయన గ్రహించలేక నా కొడుకు ఐశ్వర్యవంతుడే అహంకారం చెందుతాడేమో, అది శోకమేమో అనుకున్నాడు. ఈ కుర్రవాడి మరణ వార్త విని కాసేపు కళ్ళు కనపడలేదట, దృష్టి పోయింది. దుఃఖం ఎక్కువైతే శోకభారత వల్ల కళ్ళు కనిపించవు, నీరసం వచ్చి కళ్ళు వేలు కమ్మేస్తాయి, కింద పడిపోయాడు. పుత్రప్రేమ వల్లట మాటి మాటికి కింద పడిపోయేవాడు. విమూర్చితో ప్రకృతి చీటికి మాటికి గుండెలు బాదుకుని మూర్చిపోతున్నాడు. అమాత్యులు చేత్తో పట్టుకుంటున్నారు, బాబు ఏం బాధపడక మహారాజా నీకేం పర్వాలేదు అంటున్నారు. ఎక్కడ వింటాడు ఆయన? ఆ కుర్రాడి మీద పడిపోయాడు. నేను ఆయన చిన్న చిన్న మాటలు మాట్లాడేవాడు, కొద్ది కొద్దిగా అటు ఇటు పాకడం వచ్చింది, నడవడం వచ్చింది, అవన్నీ ఏమైపోయాయి? పలుకు, పరిగెత్తు, దూకు, డాడీ డాడీ అని ముచ్చటైన చిన్న చిన్న ముక్కలు కాస్త పలుకులు ఆయన అని పాతవన్నీ గుర్తుస్తూ ఉంటాయి. ఎప్పుడు కూడా పోయేసరికి మరింత బాధ వస్తుంది అనమాట. ఒక ఆవిడ ఎంత బాధపడేదో సాయంత్రం వేసరికి ఏడుస్తూ కూర్చునేది. ఏమిటి వీడి బాధ అంటే, ఏమయ్యో నన్ను వదిలేసిపోయావా, బతుకున్న రోజుల్లో అరటిపండు నేను తింటే తొక్కను తినేవాడివి, తొక్క తిని అరటిపండు నాకు పెట్టే పుణ్యాత్ముడు ఏమైపోయావు అని బాధపడి, పాప ఆయన అలాంటి మహానుభావుడు, అవన్నీ గుర్తొస్తాయి పోయాక. అందువల్ల చాలా దుఃఖం వచ్చేసింది గుండెలు బాధకురాలు. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఏడుస్తున్నారు. అమాత్యులు ఏడ్చారు, ప్రజలకు తెలిసి వాళ్ళు ఏడ్చారు, అందరూ ఏడుస్తూ ఉంటే ఈ విషం పెట్టిన వాడు కూడా వచ్చి కంటి తుడుపు కోసం వాళ్ళు ఏడవడం మొదలెట్టారు. బంగారంలో ఉండేవాడు అక్క, మాకు పిల్లలు లేరు కదా అనుకున్నాం, కనీసం నీకైనా పిల్లలు ఉన్నారు అనుకున్నాం, అందరికీ సంబంధించిన కుర్రాడు పోయాడా, దిక్కుమాల దేవుడు చిన్నపిల్లాన్ని పట్టుకుపోయాడమ్మ అని దేవుడు తిట్టారు మధ్యలో. అహో విధాతస్తమతీవ బాలిసో యస్మాత్మ సృష్ట్య ప్రతిరూపమీహసే పరేను జీవత్య పరస్య యామృతి విపర్యయశ్చేత్తమసిద్ధ్రువ పరః. ఓ బ్రహ్మదేవుడా, సృష్టి జ్ఞానం ఏమీ తెలియని వాడు నువ్వు, నీ అంత దుర్మార్గుడు లేడు, లేకపోతే తండ్రి బతుకుండగా కొడుకు ఆయుష్ఠేణం రాస్తావా నుదుట, చిన్నపిల్లవాడికి చావు రాస్తావా, నుదుటి రాత రాయడం నేర్చుకోకపోయావా మా దగ్గర అని ఆ తండ్రి ఆడడం మొదలెట్టాడు. ఆ రాత ఏదో నాకు రాసి తర్వాత వాడిని బతికించవలసింది, నీకు రాత రాయడం రాదు, నీ రాత పాడు రాత, గొలుసుకొట్టి రాత, దరిద్రపు రాత అని ఆ బ్రహ్మదేవుడు తిట్టాడు. ఈ విధంగా సహజం దేవుడి మీద కోపం వచ్చేసింది. పుత్రుడు జీవించి ఉండగా తండ్రి మరణిస్తే ఆ తండ్రి అదృష్టవంతుడు, తండ్రి జీవించి ఉండగా పుత్రుడు చచ్చిపోయినా, పుత్రుడు అనారోగ్యం పాలైనా, సంతానానికి కష్టం వచ్చినా ఆ తండ్రి శాపగ్రస్తుడు. ఏ తండ్రి తన కళ్ళ ఎదురుగుండా పిల్లవాడి వృద్ధిని చూస్తాడో, పిల్లవాడి కళ్యాణము సంతాన ప్రాప్తి ఇవన్నీ కళ్ళారా చూసి తదనంతరం మరణిస్తాడో వాడు తండ్రి అంటే. అంతేగాని పిల్లల బాధ్యతలు పట్టించుకోలేని తండ్రి, పిల్లలు తా కళ్ళ ఎదురుగుండా చచ్చిపోతే ఆ దుఃఖంతో కుమిలిపోయే తండ్రి దురదృష్ట జీవి కింద లెక్క. అరేరే, అటువంటి దురదృష్టానికి దౌర్భాగ్యానికి నేను లోచుకున్నాను, ఇవాడ చిన్నపిల్లాడు పోయాడు. అందువల్ల ఓ బ్రహ్మదేవ, స్వయం కృతస్థే తమిస్త శనిమునిదిగా మూర్ఖుడు సుమాన్నాడు. నువ్వు మూర్ఖుడు ఎంతమంది చేసావయ్యా, కుమారా చచ్చిపోయావా అని తల్లి వచ్చి గుండెలు బాదుకుంది, నేనెంత దీనురాలిని అనాథని నన్ను విడిచిపోయావా, బంగారం లాంటి చిన్ని చిన్ని పళ్ళు వస్తున్నాయి, ఆ పళ్ళు ఎత్తి పలకరా, నాలిక చూపించు, కదులు, పాకు అటు ఇటు పాకు అంటూ అందమైన ఆ బాలుడిని తలుచుకుంది. విషప్రయోగం వల్ల అందమైన బాలుడి శరీరం నల్లగా మారిపోయింది, గుడ్లు పైకి వచ్చాయి. ఇంతో పూర్వం ఆ కళ్ళు ఎంతో ముద్దు వచ్చేవి, ఇప్పుడు ముద్దుల్లో కాకుండా స్థాణువుల మొద్దుల్లోగా అయిపోయాయి బాబు. ఈ విధంగా గొల్లును గోలాడుతుంది. పాలు తాగరా బాబు, రొట్టి తయారు చేసిన దాన్ని తిను, నా దుఃఖం పోగొట్టు అంటున్నది. ఈ విధంగా భార్య, మధ్య మధ్యలో భర్త, ఇద్దరు ఒకరి తర్వాత ఒకరు మార్చి మార్చి ఏడుస్తున్నారు. మంత్రులు ఏడుస్తున్నారు, స్త్రీ పురుషులు అందరూ ఏడుస్తున్నారు. ఏవం కశ్వలమాపన్నం నష్ట సంఖ్యమనాయకం జ్ఞాత్వాంగిరా నామ ఋషి రాజగామ సనారద. మహారాజు ఈ విధంగా దుఃఖం చే పీడింపబడుతూ, ఈ చైతన్యం కోల్పోయి స్పృహ తప్పిపోతూ, ఒక్క ఒక్కరు చెప్పాలంటే అనాథ అయిపోయినట్టుగా బాధపడుతున్నాడని తెలుసుకుని, ఆ సంతానానికి మూలకారకుడైన అంగిరస మహర్షి నారదుడితో పాటు వచ్చాట కలిసి. నారదుడు అంగిరస మహర్షి వచ్చారు, అక్కడికి వచ్చి శవం దగ్గర పడి గుండెలు బోదుకుంటూ రకరకాల కలవరింతలు చేస్తున్నటువంటి చిత్రకేతువును చూచి ఆ నారదుడు అంగిరసుడు ఇలా అన్నారట, రాజా నువ్వు ఎవడి కోసం దుఃఖిస్తున్నావో వాడు నీకేమవుతాడు, నీవు వీడి గుండె బంధువుల్లో ఎవడివి, పుట్టినప్పటి నుంచి వీడు నా కొడుకు, నేను వాడి తండ్రిని అని నువ్వు అనుకున్నట్టయితే ఈ సంబంధం ఎప్పటి నుంచి వచ్చింది నీకు, ఇంత పూర్వం ఉందా, ఇప్పుడు ఈ మధ్యకాలంలో వచ్చిందా, ఇప్పుడుందా, ముందు ఉంటుందా. రాజా యథా ప్రయాంతి సంయాంతి శ్రోతో వేగేన వాలుకాః సంయుజ్యంతే నియుజ్యంతే తథా కాలేన దేహినః. ఓ మహారాజా, ప్రవాహం వేగంగా పెడుతూ ఉంటే ఇసుక రేణువులు ఆ నీటి తాకిడికి అటు ఇటు చల్లా చెదరైపోతాయి. వరద రాని క్రితం నదిలో ఇసుక తిన్నెలు ఉంటాయి, వరద వస్తే ఆ ఇసుక అలా చెదిరిపోతుంది, ఎటు వెళ్ళిపోతుందో తెలియదు. ఈ ఇసుక రేణువులు కలిసి స్నేహితులుగా ఉన్న ఇసుక రేణువులు వరద వల్ల చెరువదారికి వెళ్ళిపోతాయి. మళ్ళీ ఎప్పుడైనా జీవితంలో కలుస్తాయా, ఒకసారి విడిపోయాక కలుస్తలేదు ఎవ్వరూ చెప్పలేరు. కలవచ్చు, కలవకపోను వచ్చు. వరదలు వచ్చేటప్పుడు అడవులు కొట్టుకొచ్చేస్తాయి, ఆ అడవుల్లో కొన్ని చెట్లు కూడా ఆ నీళ్లతో పడిపోయి వచ్చేస్తాయట. పక్క పక్కనే పెరిగిన చెట్లు ఊడిపోయి ఆ వరదల్లో కొట్టుకొచ్చేసేటప్పుడు
ఒక చెట్టు ఒక చోటికి పోతుంది, ఓ చెట్టు ఒక చోటికి పోతుంది, ఏది ఒక దానితో కలవదు. కాబట్టి ఎట్లో పడి కొట్టుకుపోయే చెట్లన్నీ బయలుదేరే చోటు ఒకటి అవ్వచ్చు, కానీ శాశ్వత ప్రయాణం చేయగలవా? ఇదిగో ఇది కూడా అంతే. నీ కొడుకు, నీవు, నీ భార్య అనుకుంటున్నావు, ఎవరు కలిసి ప్రయాణం చేయరు. ప్రాణులు కూడా బంధాలు కాల నియమాన్ని అనుసరించి ఏర్పడుతూ కలిసిపోతూ విడిపోతూ ఉంటారు. ఎంత అజ్ఞానం అంటే ఈ తాత్కాలిక బంధం కోసం గిలగిలాడటం. కళ్ళ ఎదురుగుండా ప్రతి ఒక్కడు మరణం చెందుతూ ఉంటాడు, పుడుతూ ఉంటాడు. సత్యం ఏ ఒక్కడికి ఎవరితో సంబంధం లేదు శాశ్వతంగా. ఈ నాలుగేళ్లలో ఒకళ్ళొకళ్ళు కొట్టుకోవడం, తిట్టుకోవడం, ప్రేమించుకోవడం సొంతదండుగా. కర్తవ్య నిర్వహణ మాత్రమే చెయ్యి. పిల్లవాడు పుట్టాడు, వాడిని పెంచు. కానీ వాడి కోసం ఇంత ఏడుస్తే, ఏడిస్తే వస్తాడా? ఏడిస్తే వచ్చే పడవైతే నేను కూడా నీతో కూర్చుని ఏడుస్తాం. ఏడ్చినంత ఆత్మీయత పోయిన వాడాడు. ఉదితాని ఈశమాయయా. ధాన్యం మొదలైన బీజములలోంచి ఒక్కొక్కప్పుడు ఇతర బీజములు పుడతాయి, ఒకప్పుడు పుట్టవు. అంటే అంకురోత్పాదన శక్తి నశిస్తుంది అన్నమాట. చూస్తూ ఉంటాం ధాన్యం మొక్కలు లేచినప్పుడు ఆ మొక్కల్లోంచి కంకులు పడతాయి, కానీ కొన్ని కంకుల్లో ధాన్యం గిండమంటే కొన్నింట్లో ఒక్కో ఊక మిగులుతుంది, పళ్ళు ధాన్యం మిగులుతుంది. ఎందువల్ల? దానికి ఆ శక్తి నశించిపోయింది. అలాగే భగవన్ మాయ చేత ప్రేరితులై ప్రాణులు పుడతారు. ఒక్కొక్కప్పుడు వీళ్ళు మరొక ప్రాణిని సృష్టించగలరు. అది ఇందాక చెప్పినట్టుగా ధాన్య గింజ పళ్ళు ధాన్యాన్ని సృష్టించినట్టుగా కొంతమంది సంతానోత్పత్తి చేయలేరు. అందువల్ల ఈ సంతానము పుట్టడం పుట్టకపోవడం అనేది ఈ ధాన్యం యొక్క గింజలతో సమానమే. ఇవి కూడా రుణానుబంధములే. ఒక్కొక్కప్పుడు జన్మ ఉంటుంది, జన్మించరు. జన్మించిన వారికి కూడా అది శాశ్వతమైన బంధం కాదు, నశ్వరమే. అసలు ఆశ్చర్యం ఏమిటంటే చక్కగా వరి కంకులు వచ్చి పండేగానే దాన్ని కోసి పారే చంపేస్తారు ఆ మొక్కని జీవులు. అలాగే మంచి కుర్రవాడు వీడి వల్ల నాకు సంతానం వల్ల ఆరోగ్యం, బలం, అన్ని ధనం పెరుగుతాయి, ఆనందం పెరుగుతుంది ఎవడని అనుకున్నప్పుడు ఆ పిల్లవాడైనా పోవచ్చు, పిల్లవాడిని చూసుకునే భాగ్యం లేక తండ్రి అయినా పోవచ్చు. కాబట్టి మొత్తం మీద బంధం శాశ్వతంగా ఉంటుంది నేను నమ్మకం లేదు. రాజా నువ్వున్నావు, మేమున్నాం, చరాచర జగత్తున్నాం. ప్రస్తుతం మనం ఇప్పుడు కలిసి మాట్లాడుకుంటున్నాం, ఇంత పూర్వం కలిసామా? లేదు. పోయిన తర్వాత కలుస్తామా? అది చెప్పలేము. ఎప్పుడు ఎవరో ఎందుకు కలుస్తున్నావు? విడిపోతున్నావు. మేము వెళ్ళిపోతే నువ్వు బాధపడుతున్నావా? వస్తే ఆనందపడుతున్నావా? నీ కొడుకు కూడా మాలాగే ఒక మిత్రుడు నీ దగ్గరకు వచ్చి వెళ్ళిపోయాడు అనుకో, రూపంతో వచ్చి రూపం లేకుండా వెళ్ళిపోయాడని భావిస్తే నీకు దుఃఖం లేదు పోమన్నాడు. మరణించిన వాళ్ళని చూసి దుఃఖం చెందకుండా ఉండాలంటే ఒకటే మార్గం, మన స్నేహితుడు వచ్చి కాసేపు అక్కడ కూర్చుని వెళ్ళిపోయాడు, ఏ మళ్లీ రాకుండా విమానానికి విదేశాలకు వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళాలంటే ఈ టిక్కెట్లు పనికిరావని గుర్తు చేసుకో, అప్పుడు నీకు దుఃఖం నశిస్తుంది. భూతైర్భూతాని భూతేశ సృజత్యవతి హంతిచ ఆత్మసృష్టై స్వతంత్రై అనపేక్షోపి బాలవత్తు. భూతపతి అయిన ఈశ్వరుడు ఉన్నాడు. ఈ జగత్తు యొక్క సృష్టి ఆయనకు అపేక్ష కాదు, ఆయనకు ఒక క్రీడ కాదు. అసలు క్రీడ కాదు, ఏమి కాదు. ఇదంతా కాల ప్రభావంతో ఆయన అలా చోదన చేస్తాడు, చోద్యం చూస్తున్నట్టు చూస్తాడు. ఇందులో ఏ ఒక్కడి మీద అభిమానం ఉండదు, ద్వేషం ఉండదు. ఆయన పుట్టినవాడు ఏ పని చేస్తే ఆ పనికి తగిన ఫలితం ఇస్తాడు. తదనంతరం వీడికి జన్మలు, పునర్జన్మలు వచ్చేవన్నీ మాత్రం ఇంత మొదటిసారి చేసిన కర్మను అనుసరించి వస్తాయి. పుట్టినప్పుడు మొదటి కర్మబంధం లేకుండా పుట్టాడు. పుట్టినప్పుడు ప్రతివాడు జ్ఞాని, స్వేచ్ఛగా పవిత్రంగానే పుట్టాడు. కానీ ఇక్కడికి పుట్టిన తర్వాత వాతావరణ ప్రభావంతో వాడు కర్మలు చేసుకుంటూ మార్పులు చెందుతూ వెళ్ళిపోయాడు. అక్కడ నుంచి ఈ కర్మలు, 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 ఉపకర్మలు, ఇలా ఎన్నో జన్మలు ఎత్తుతూ పోతున్నాడు. కాబట్టి ప్రారంభ దశ ఎందు ప్రతి ఒక్కడు భగవంతుని వలె పవిత్రుడే. అంచేత దుఃఖించకు, నువ్వు కూడా పవిత్రంగా ఉండు అనగానే రాదన్నట్ట. కో యువాం జ్ఞాన సంపన్నౌ మహిష్ఠౌ చ మహీయసాం అవధూతేన వేషేన గోఢవా విహసమాగతౌ. మహాపురుషులారా, అవధూత వేషాలతో పరమహంస స్వరూపాలతో ఆత్మజ్ఞానాన్ని దాచుకుని ఇలా వచ్చిన మిత్రు ఎవరు? మీరెవరు? మహాజ్ఞానులు. సమయాన్ని నన్ను అనుగ్రహించడానికి, అజ్ఞానం తొలగించడానికి వచ్చినట్టుగా ఉన్నారు. మీరెవరు అన్నట్టు. చూసారా, ఆ కొడుకు పోయేసరికి మధు ఇంత పూర్వం వచ్చిన అంగిరసుని వచ్చిపోయాడు. ఆయనే కొద్ది రోజులు పోయిన తర్వాత వస్తే దుఃఖావేశాలు, నారదుని అంటే చూడలేదు కానీ అంగిరసుని చూశాడు, అయినా వచ్చిపోయాడు. మీరెవరు? సనత్కుమారుడు, నారదుడు, రుభువు, అంగిరసుడు, దేవలుడు, అసితుడు, అపాంతరతముడు, వ్యాసుడు, మార్కండేయుడు, గౌతముడు, వశిష్ఠుడు, పరశురాముడు, కపిలుడు, సుకుడు, దుర్వాసుడు, యాజ్ఞవల్క్యుడు, జాతకర్ణుడు, ఆరుణి, రామసుడు, చ్యవనుడు, దత్తాత్రేయుడు, పతంజలి, కపిలుడు, వేదశర ఋషి, భౌమ్యుడు, పంచశిఖముని, హిరణ్యనాభుడు, కౌశల్యుడు, శృతదేవుడు, ఋతుధ్వజుడు, వీళ్ళు లోకంలో పరమజ్ఞానాన్ని ఉపదేశించే మహానుభావులు. వీళ్ళకి మృత్యుబాధ ఉండదు. వీళ్ళు ఇంత గొప్ప ఋషులకి సృష్టిలో ఉండరు. చిరంజీవులు కూడా వీళ్ళు, ఎక్కువ కాలం దీర్ఘకాలం జీవించేవాళ్ళు. వాళ్లలో మీరెవరో? తస్మాద్యువాం గ్రామ్య పశోర్మమ మోఠదియ ప్రభు. మీరు నాకు జ్ఞానదానం చేయడానికి సమర్థులై వచ్చినట్టుగా ఉన్నారు. నేను ఒక పశువులాగా మూఢబుద్ధిని అజ్ఞానాంధకారంలో ఉన్నాను. నా దురదృష్టాన్ని, అజ్ఞానాన్ని తొలగించండి అనగా అంగిరసుడు అన్నట్ట. బానేవాడు అయ్యా, నీకు పుత్రుని ఇచ్చిన అంగిరసుని నేను. ఇక ఈ పక్కనున్నవాడు సాక్షాత్తు నారద మహర్షి, పరమ పూజ్యుడు, బ్రహ్మ మానస పుత్రుడు. నీవు భగవద్భక్తుడు, శోక మోహాదులు నీకు లేవు, అయినా నువ్వు తాత్కాలిక అజ్ఞానంలో పుత్ర శోకాన్ని పొందావు. కొడుకు కావాలంటే ఇచ్చినప్పుడు నీకు మాట ఇచ్చాను ఈ పుత్రుడి వల్ల హర్ష శోకాలు వస్తాయని. హర్షం అనుభవించావు, ఇప్పుడు శోకం అనుభవిస్తున్నావు. తప్పదు, బలవంతంగా నువ్వు కొడుకు కోసం తపస్సు చేశావు. నీకు అసలు పుత్రయోగం లేదు, లేకపోయినా ఒక గొప్ప వ్యక్తి నువ్వు కావలసి ఉన్న కారణం చేత నీకు ఇలాంటి వరం ఇవ్వడం జరిగింది. ఆ ప్రయత్నం సిద్ధించింది. నేను ఒకప్పుడు నీ ఇంటికి వచ్చాను, నీకు పుత్రలాభం మీద ఉండడం వల్ల పుత్రునిచ్చాను. ఇప్పుడు ఆ పుత్ర శోకాన్ని నువ్వు అనుభవిస్తున్నావు, ఆనందం అనుభవించి దుఃఖం అనుభవిస్తున్నావు. సూరసేన, ఇంత సూరసేన రాజ్యాన్ని పరిపాలిస్తున్న నీవు, భార్య, గృహం, ధానం, వివిధమైన ఐశ్వర్యాలు ఇవన్నీ శాశ్వతంగా నీ కూడా వస్తాయనుకుంటున్నావా? ఎల్లకాలం నీ కూడా ఉంటాయా? కలలాంటివి ఇవన్నీ, కలలో అనేక వస్తువులు కనబడతాయి, కలలో అనేక రకాలుగా ఉంటాయి, కానీ సప్రం పోగానే మొత్తం నాశనం. ఇది కూడా కలనుకో. స్త్రీలు, పుత్రులు, భర్తలు, వారిని బంధాలన్నీ కూడా కలలాంటి. కాకపోతే కాస్త ఎక్కువసేపు ఉండే కళ ఇది, ఆ నిద్రలో వచ్చే కళ కొంచెం తక్కువ కాలం ఉండే కళ, అంతే తేడా. నీవు శాంత చిత్తంతో ఆలోచించు. అయం హి దేహి నో దేహః ద్రవ్య జ్ఞాన క్రియాత్మకః దేహినః వివిధ క్లేశ సంతాప కృదుదాహృతః. దేహాభిమానంతో ఉండే జీవుడు ఉన్నాడే వీడు, భూమి, ఆకాశం మొదలైనటువంటి పంచభూతాలు, తర్వాత రోగాలు ఇవన్నీ కూడా వచ్చినప్పుడు భూమి వస్తే సంతోషిస్తాడు, భూమి పోతే ఏడుస్తాడు. అలాగే ఆకాశాది యొక్క లక్షణాలను చూసి ఒక్కొక్కప్పుడు దుఃఖం చెందుతాడు, సుఖం చెందుతాడు, రోగాలు చెందుతాడు, ఆ రోగాల నుంచి వెళ్ళి విముక్తి పొందుతూ ఉంటాడు. వీటన్నిటికీ గల కారణం మరేం లేదు, శరీరం మీద అభిమానం ఉండడమే. మనిషికి దుఃఖం కానీ సుఖం కానీ రావడానికి కారణం ఈ శరీరం నాది అనే అభిమానం ఉండడమే. ఈ దీని మీద అభిమానం పోతే అవేమీ లేదు. నువ్వు శాంత చిత్తంతో ఆలోచించు, ఆత్మతత్వంతో విచారించు, అప్పుడు నీవెవరో నీకే తెలుస్తుంది. ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చావు, ఎంతకాలం ఉంటావు, పోతావు, వచ్చేటప్పుడు ఏం తెచ్చుకున్నావు, ఏమీ లేదు, పోయేటప్పుడు ఏం పట్టుకుపోతావు, ఏం పట్టుకుపోవు. ఈ మధ్యకాలంలో వచ్చిన ఈ రాజ్యం, ఈ భార్యలు, ఈ పిల్లడు అనే బాధపడదు. వాళ్ళు నీలాగే వచ్చారు, పోతారు, ఎవళ్ళు ఎవరిని పట్టుకుపోరు. ఈ విధంగా ఉపదేశం చేయగానే నారదుడు లేచి వచ్చారు. రాజా, నీవు నిగ్రహాన్ని పొందు, నేను నీకు ఒక దివ్యమైన మంత్రాన్ని ఇస్తాను, 7 రాత్రులు గానని జపించు. మీకు ఒక విషయం చెబుతున్నా చూడండి, ఒక్కొక్కప్పుడు మన వాళ్ళు చాలా గొప్ప తెలివైన వాడు అనుకుని బుట్లో పడిపోతూ ఉంటారు. అందుకే 18 పురాణాలు పూర్తిగా క్షుణ్ణంగా చదవనైనా చదవాలి, లేదా ఎవరైనా చెబుతూ ఉంటే వినైనా వినాలి. దురదృష్టవంతుడు ఎవడు వినలేడు అనుకోండి. ఎందుకంటే మహిళ పిల్లవాడు చచ్చిపోతే మంత్రోపదేశం చేయడం ఎంత దోషం అంటాడు ఒకడు. మరొకడు లేచి ఏదన్నా పురాణంలో మనం చెబితే ఆ పురాణంలో ఉండేటటువంటి కథ అవునా కాదా అని తర్జన భర్తన చేస్తాడు. వీటిలో చాలా రహస్యాలు ఉన్నాయి. కుర్రవాడు ఎదురుకుండా చచ్చిపోయాడు కదా, అది ఆ రోజుకి మైలుంటుంది కదా, కానీ ఆ సమయంలో వాడిని ఎదురుకుండా ఒక శవాన్ని పెట్టుకుని సంకర్షణ మంత్రాన్ని ఉపదేశించాడండి నారదు. జ్ఞానప్రదములై మనిషిని ఉద్ధరించే మంత్రములు ఏ వేళలో అయినా ఎప్పుడైనా ఉపదేశం చెయ్యవచ్చు పొందవచ్చు. స్త్రీలు పురుషులు కాల భేదాలు లేవు. ఇలాంటి వాటిల్లో భాగవత సప్తాహం అట. ఇంట్లో ఎవరైనా చచ్చిపోయిన వాళ్ళు ఉంటే ఆ ఇంట్లో ఏడాది రోపు చేస్తే ఆ ఇల్లు పవిత్రమవుతుంది, ఆ చచ్చిపోయిన వాడు కూడా మోక్షం పొందుతారు. తర్వాత చేయకూడదని కాదు, తర్వాత చేసిన ఫలితము ఫలితమే, కానీ మొత్తం మూల గ్రంథాన్ని ఏ ఇంటిలో అయినా సరే ఏడాది రూపారణ చేస్తే పితృదేవతలు బ్రహ్మానందం చెందడం వల్ల ఆ ఇల్లు ఆ అష్టైశ్వర్యాలతో తొలతూగుతుంది. మనం ఏమనుకుంటాం, ఆ ఇది చదివించాలి ఎంత కొంత ఖర్చు అవుతుందిలే, ఎందుకు వచ్చింది, తిరిగి వచ్చేనా పెట్టేనా, ఇదే దీని బదులు చక్కగా ఎఫ్డి వేసుకుంటే ఈ 2,000 3,000 చక్కగా 6 ఏళ్ల తర్వాత రెట్టింపు అవుతాయి కదా, లేదా ఇవి పెట్టుకుని చక్కగా ఏ బెంగళూరు తిరిగి రావచ్చు కదా అనుకుంటాం అజ్ఞానం. అలాగే నిన్న మొన్న ఎవరో అడిగారు, బహుశా నాకు గుర్తులేదు కానీ గాయత్రి కథ వచ్చింది. ఈ గాయత్రి మంత్రం స్త్రీ ఆ పురుషుడు అని వేదాలే చెప్పలేకపోతున్నాయి, ఇదేదో గొల్ల కథ మీకు పద్మపురాణాలు చెప్పారని. అది చాలా విచిత్రమైన, పురాణాల్లో చెప్పిన ఏ కథ అసత్యం కాదు, వేదవ్యాసుడు భగవత్ స్వరూపుడు. గాయత్రి మంత్రము అనేది మంత్రంలో అనేక దేవతలు నిమిడిచారు, మంత్రార్థములకు సంబంధించినటువంటిది ఎవరూ చెప్పలేరు, కానీ గాయత్రీ దేవత యొక్క కథ పద్మపురాణంలో చెప్పింది సుస్పష్టంగా కథ అది. అలాగే ఇప్పుడు వృత్రాసురుడి కథ సుబ్బారావు గారు అనుకుంటారు అడిగారు. ఈ వృత్రాసురుడి కథ ఒక్కొక్క పురాణంలో ఒక్కొక్క రకంగా వస్తూ ఉంటుంది. దేవీ భాగవతంలో ఆ వజ్రాయుధాన్ని నురగలో పెట్టి చంపాడు, ఇక్కడ మామూలుగా చంపాడు. మత్స్య పురాణంలో నీళ్ళల్లో చంపినట్టుగా కథ. ఎందుకు కొంచెం కొంచెం తేడా వస్తుంది అంటే ఇప్పటికీ 14 మన్వంతరాలు నడుస్తూ ఉంటాయి. ఎప్పుడు ఒక్కొక్క మన్వంతరంలో కథ కించిత్ తేడాతో నడుస్తుంది. ఆ మన్వంతరాలు తేడా వల్లే రాముడి కథల్లో సీత కథల్లో కూడా కొద్ది కొద్ది కథ, రామాయణంలో కొద్ది కొద్ది తేడా రావడానికి కారణం ఇదన్నమాట. మనం కూడా ప్రతి యుగంలో ఇలా పుడతాం, మళ్ళీ కలియుగం వచ్చిందనుకోండి ఇలా పుడతాం, వచ్చే యుగంలో అప్పుడు కూడా ఇలాగే పుడతాం, కానీ మన శరీరంలో ఉండే వాళ్ళు మాత్రం మనం కాదు. ఈ జీవాత్మ ఇంకో శరీరంలో దూరొచ్చు, కానీ ఈ శరీరం కింద ఉంటుంది ఇంకోటెవడో ఈ శరీరంలో దొరుకుతాడు. ఉదాహరణకి రాబోయే యుగం ఉన్నది, అందులో బలి చక్రవర్తి ఇంద్రుడి శరీరంలో దొరుకుతాడు, ఇంద్ర పదవిని పొందుతాడు. వచ్చే కాలంలో ఇంద్రుడు బలి, మరి ఇంద్రుడు ఏమవుతాడు, ఇంద్రుడు గొప్పవాడైనా అవ్వచ్చు భ్రష్టుడైనా అవ్వచ్చు చేసిన పాపాలను బట్టి. హనుమంతుడు ఉన్నాడు బ్రహ్మ అవుతాడు, బ్రహ్మ పదవి అదే, కానీ హనుమంతుడు బ్రహ్మ అవుతాడు. మరి హనుమంతుడు పోస్టు ఇంకో పుణ్యాత్ముడు ఎవడో హనుమంతుడి శరీరాన్ని పొందుతాడు. బ్రహ్మదేవుడు మాత్రం విష్ణువులో లీనమైపోయి ఇక మళ్ళీ ఆయనకి లేదు జన్మ ఉండదు. బ్రహ్మ పోస్ట్కి వెళ్ళిన వాడికి ఇక మళ్ళీ జన్మ ఉండదు, విష్ణువు ఆయన కలిసిపోతారు. ఇలా రకరకాల ఉన్నాయి విశేషాలు, ఇవన్నీ తర్వాత చెప్పుకుందాం. ఎందుకు చెబుతున్నానంటే మన వాళ్ళు అయ్యో చచ్చిపోయిన పిల్లాడు సొంత కొడుకే కదా, అయినా మంత్రోపదేశం ఎలా చేశాడు, చెయ్యొచ్చా చేయకూడదు అని అడుగుతారు. మీరు కూడా పొందవచ్చు చెయ్యవచ్చు, కొన్ని మంత్రాలు ఆ టైంలోనే పొందితే వాడికి మోక్షం ఇస్తాయి అని చేత నిస్సందిగ్ధంగా ఇది మహాద్భుతమైనటువంటి విష్ణు పురాణంలో ఉండే కథని గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇక మీదట మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నేను ఏది చెప్పినా సొంత విషయం చెప్పకుండా వ్యవస్థముగా ఉండే పుక్కిటి పురాణ కథలు మాత్రం చెప్పడం జరగదు అని చేత నిస్సందిగ్ధంగా ఆనందంగా పొందండి దీన్ని. 7 రాత్రుల్లో నువ్వు సంకర్షణుడనేటటువంటి విష్ణు భగవానుడి దర్శనం పొందుతావు, నేనిచ్చే మంత్రాన్ని నువ్వు పొందు. ఓ రాజేంద్ర ఎప్పాదమూలముపసృత్య నరేంద్ర పూర్వే సర్వాదయో భ్రమమేం విసృజ్య సద్యస్తీయమతులానధికం మహిత్వం ప్రాపుర్భవానపి పరన్న చిరాతుపైతి. పూర్వం ప్రాచీనులైన మహాదేవాది దేవులు ఈ మంత్రాన్ని పొంది లోకాలన్నిటా హాయిగా తిరుగుతున్నారు, వీళ్ళకి భవబంధాలు అంటవు, వీళ్ళందరూ ఆనందంగా ఉన్నారు, శోకం హర్షం లేకుండా ఉన్నారు. అటువంటి మంత్రం నీకు ఇస్తాను. ఈ మంత్రము నేను నాది అనే అజ్ఞానాన్ని తొలగిస్తుంది. పుట్టుక నాశనం క్షయం వృద్ధి కర్మఫలం వీటన్నిటినీ తొలగించి వేస్తుంది. జాగ్రత్త అవస్థ సుషుప్తి అవస్థ అనే ఈ 2 అవస్థలు తొలగిస్తుంది. నీకు అభిమానం ఉండదు, అప్పుడు నువ్వు మోక్షం పొందుతావు నాయన. అటువంటి వాసుదేవ మంత్రాన్ని చెబుతాను. ఆ మంత్రం చెప్పే ముందుగా నీకు ఒక తమాషా చూపిస్తాను, మంత్రం చెప్పడానికి ముందు ఒక తమాషా చూపిస్తాను అన్నాడు. ఏమిటి, ఎంత మంత్రం చెప్పినా నీకు కొంత దుఃఖం మిగిలిపోవచ్చు, అందుకని ఓ జీవాత్మ భూమికి దిగన్నట్ట. జీవాత్మం పశ్య భద్రంతే మాతరం పితరంచితే సుహృదో బాంధవాస్తవా. ఓ జీవాత్మ, ఈ పిల్లవాడి శరీరంలో ఇంతకాలం ఉండి విషప్రయోగం వల్ల తప్పమని మాడి మరణించిపోయావు కదా, అటువంటి చచ్చిన జీవాత్మ నీకు మేలు కలుగ్గాక దా దా, నీ తల్లిదండ్రులకి, నీ మిత్రులకి, ఆప్తులకి, బంధువులకి, నీ తల్లికి, అందరికి ఆనందం కలిగించు. వచ్చి కాసేపు ఈ శరీరంలో ప్రవేశించి మిగిలిన ఆయుష్కాలను అనుభవించు, రాజసింహాసనాన్ని స్వీకరించు అనగానే ఆకాశం నుంచి రిమ్మని చప్పుడైందిట, జీవాత్మ వచ్చేసిందిట, ఈ చచ్చిపోయిన పిల్లాడి ఆత్మ వచ్చింది. మహర్షి నమస్కారం, తమరు ఎవరో ఏమిటో కాని మా నాన్నకి అమ్మకి ఆనందం కలిగిస్తూ శరీరంలో వెళ్ళమన్నారు కదా, నేను కర్మవశంలో ఇంతవరకు దేవతల్లో పుట్టా, తిర్యగ్ యోనుల్లో పుట్టా, ఇంకా అనేక నానా యోనుల్లో జన్మించాను కదా, ఏ జన్మలో వీళ్ళు నాకు తల్లిదండ్రులు అన్నట్ట. నాకు వీళ్ళు ఏ రకమైన తల్లిదండ్రులు, వీళ్ళకి నాకు ఏ సంబంధం, ఎన్ని కోట్లు జన్మలు ఎత్తాడు, కోటాను కోట్ల తల్లిదండ్రులు వీళ్ళెవరు, శతకోటి లింగాల్లో బోడిలింగం అన్నట్టుగా. ఈ అనాది సంసార ప్రవాహంలో క్రమంగా అందరూ పరస్పరం బంధువులు అవుతారు, జ్ఞాతులు అవుతారు, శత్రువులు అవుతారు, మిత్రులు అవుతారు, శత్రువులు మిత్రులు కాక మధ్యస్థంగా ఉండే తటస్థులు అవుతారు, ద్రవ్యాలు పొందుతారు, క్రయం చేస్తారు, విక్రయం చేస్తారు, ఉపేక్షకులు అవుతారు. ఇంత భ్రమణాలు నేను చాలా పొందాను, ఇప్పుడు నాకు ఎవరెవరు అంటే ఈ శరీరం నుంచి పోవడం తోటి వాడికి తెలియట్లా, ఎవరి తండ్రో ఎవడు ఏ జన్మలో తండ్రో తెలియడం లేదు. ఇంత క్రితమే పోయాననే ధ్యానం వాడికి ఉండదుగా, శరీరం నుంచి పోవడంతో ఈ ఏడుపులు ఈ వెంగ వాడికి ఏం లేదు, దర్జాగా ఆనందంగా టింగు రంగాన్ని తిరుగుతున్నాడు అక్కడ. అంచేత ఆయన అన్నట్ట, హాయిగా ఆకాశంలో తిరుగుతున్నాను నేను, నాకు మమకారం ఏం కనిపించడం లేదు, మరి ఇందులో ఏ తల్లిదండ్రులు తెలియడంలా, ఇంతమందిలో ఎవరు నా తల్లిదండ్రులు, అసలు మీరు నాకేమవుతారు, నన్ను ఎందుకు పిలిపించారు, నాకు ప్రియం లేదు, అప్రియం లేదు, మిత్రుడు లేడు, హితుడు లేడు, బాంధవుడు లేడు, శత్రువు లేడు, ఆత్మసుఖం లేదు, దుఃఖం లేదు, అంతటికి అతీతంగా ఉన్నాను నేను, నేను నిత్య వస్తువు నేను, నాకు క్షయ వినాశాలు లేవు, నేను సూక్ష్మాన్ని, శూన్యాది శూన్యాన్ని, నేను ఎక్కడికి పోతున్నానో తెలియదు, ప్రాణం ప్రయాణం చేసుకుంటూ పోతూ ఉంటే నువ్వు నన్ను వెనక్కి రాగావు అనగా జీవాత్మ మాటలు విని పక్కున నవ్వాడు నారదుడు. ఏం చిత్రకేతు, నువ్వెవడో తెలియదు అంటాడు, మరి ప్రవేశపెట్టానట అనగానే కొంచెం అప్పటికి జ్ఞానం అయిపోయింది, జ్ఞానం బాగా కలిగింది, అయినా పోనీ ఇందులో ప్రవేశపెడితే ఏమన్నా కాస్త దుఃఖం తగ్గుతున్నామన్నట్ట. ఆ జీవాత్మ చేతులు తొడించి, అయితే ఈ జన్మలు నువ్వే అయినా నాకు తండ్రి, దయచేసి నన్ను మళ్ళీ ఆ శరీరంలోకి వేడిపించు, నీకు పుణ్యం ఉంటుంది, ఎన్ని జన్మలు ఎత్తానో నేను సుఖంగా ఎక్కడికో పోతున్నాను, ఈ జన్మ పేడ వదిలిపోయింది నాకు, ఈ పేడ వదిలిపోయిన తర్వాత మళ్ళీ ఈ పాడు దేహంలోకి లాక్కొచ్చి నన్ను పీడించుకు, నీకు దండం అందిట అని టింగన మాయమైపోయింది. ఇత్యు దీర్ఘతో జీవ జ్ఞాపయస్తస్యతే తదా విస్మితా ముముతుః శోకం చిత్వాత్మస్నేహ శృంఖలం. ఇలా పలికి జీవాత్మ వెళ్ళిపోగానే చిత్రకేతువు, ఆయన బంధువులు, జ్ఞాతులు, భార్య అందరూ వెర్రిమొహాలు వేసుకున్నారు. నేను ఇందులో ఉండలేని వర్రు అని వెళ్ళిపోతాను సుఖంగా ఉందంటే ఇంకేమనుకుంటాం. అప్పుడు వాళ్ళు అజ్ఞానాన్ని విడిచిపెట్టి, స్నేహ శృంఖలాన్ని విడిచిపెట్టి, పాశ్యం బంధుత్వ పాశ్యం విడిచిపెట్టేశారు, శోకం పోయిందిట. ఇలాగే ప్రతి జీవాత్మ వచ్చి దిక్కుమాలన్నాడరా, ఏడవకండిరా, నేను సుఖంగా ఉన్నాను అన్నారనుకోండి, మనకి ఎవరికి దుఃఖాలు ఉండవు, కానీ అందరూ మనకు కనపడరు వచ్చింది ఎప్పుడు. అది నారదుడు ఉన్నాడు గనక హాయిగా సుఖంగా ఇలా చెప్పించాడు. అప్పుడు నారదుడితో అన్నట్ట, నాకు ఆనందంగా ఉందయ్యా, దుఃఖం పోయింది, మరి శవంగా నేను చేయనన్నాక, అలా తేలిక తీసేకు, దుఃఖం పోయింది కాని నీ శరీరం వల్ల వచ్చిన కారణం చేత దీంతో నీ బంధం పోదు, దాన్ని పాతి పెట్టేసేస్తేనే నీకు బంధుత్వ ప్రీతి పోతుంది అన్నాక. జ్ఞానం వచ్చేసింది కదా, శవాన్ని వదలకూడదు మరి అంచేత కర్మ చెయ్యాలి, నువ్వు తగ శుభ్రంగా పాతి పెట్టు, చచ్చిపోయిన పిల్లవాడు చిన్నపిల్లలకి దహనం చేయకూడదు. తర్వాత శ్రాద్ధ తర్పణాదులు ఇచ్చేశారు, శోకం మోహం అన్ని విడిచిపెట్టేశాడు. అప్పుడు అంతా చూస్తున్నారు కదా,
ఈ కృతజ్ఞత యొక్క సవతులు పిల్లాడికి విషం పెట్టిన వాళ్ళు సిగ్గుపడి గొళ్ళు గోల పెట్టేశారు. మేమే విషం పెట్టి చంపేశాం బాబోయ్, ఆ పిల్లవాడి పాపం మాకేమైనా వస్తుందేమో అని ఏడ్చి యమునానది ఒడ్డుకెళ్ళి బాలహత్యకి ప్రాయశ్చిత్తం చేస్తున్నారట. యమునానది ఒడ్డుకెడితే పాపాలకి ప్రాయశ్చిత్తం దొరుకుతుంది. తెలుసో తెలియకో మనం చాలా జీవులు చంపుతాం కదా, ఈ జీవునికి ప్రాయశ్చిత్తం ఒక్క యమునానది స్నానమే, ఇంకేదీ కాదట. యమునాయాం మహారాజ స్మరంతో అద్విజ భాషితం. యమున నది ఒడ్డుకు వెళ్లి బాలహత్యకి ప్రాయశ్చిత్తం చేస్తున్నారు. ఎలకల్ని మందు పెట్టి చంపిన, బొద్దింకల్ని విషం పెట్టి చంపిన, చీమల్ని చంపిన, ఇంకేవైనా జంతువుని చంపిన, ఈ అన్ని జంతువుల హత్యకి సరే కొంతమంది ఇలాగే తెలియక భ్రూణ హత్యలు యవారసాలు చేయించుకున్న వాళ్ళు, పక్క వాళ్ళ పిల్లలకి విషం పెట్టి చంపేవాళ్ళు, వీళ్ళకి ప్రాయశ్చిత్తం ఉన్నదట పాపం. ఇంత పాపాత్ములకు కూడా యమునానది దగ్గరికి వెళ్ళి స్నానం చేసి అక్కడ ఓ చిన్న కర్మకాండ చేసుకోవాలి, అలా చేసుకుంటే ప్రాయశ్చిత్తం అవుతుంది అని. అంచేత వీళ్ళు ఆ బాలహత్య ప్రాయశ్చిత్తం చేసేసుకున్నారు. అప్పుడు నారదుడు అంగిరసుడిని పిలిచాడు. ఆ ఏమయ్యా, నీ కొడుకు జీవాత్మను పంపేశాను, నువ్వు కూడా దుఃఖం నుంచి బయటకు వచ్చావు, ఇప్పుడు నీకు ఇస్తానన్న మంత్రాన్ని ఇస్తారా అని కూర్చోబెట్టాడు. ఆ యమున దగ్గరికే తీసుకెళ్ళాట, దగ్గరికి తీసుకెళ్లి పిల్లవాడికి తర్పణ ఇప్పించేసిన తర్వాత స్నానం చేయించి కూర్చోబెట్టి, నాయన ఇప్పుడు నేను ఇస్తున్నా, ఇవాళ నీ పుత్రుడు మరణించాడు, నీ పుత్రుడు మరణించాడు అంటే దేహబంధం పోయింది నీకు, చిన్నపిల్లల యొక్క బంధుత్వం 7 రోజుల వరకు ఉంటుంది, కాబట్టి 7 రోజులు పెద్దవాళ్ళకైతే 11 రోజులు స్నానం, చిన్నపిల్లలకైతే కొడుకైతే ఆ కొడుకు కూడా 2 ఏళ్ళు 7 గనక నిండితే అటువంటి వాడికి 7 రోజుల వరకు కూడా మోక్షం పొందడానికి తాము తరించడానికి మంత్రాన్ని జపించాలి, అందువల్ల ఈ 7 రోజులు నేను ఇచ్చే మంత్రం జపించు అని ఆ మంత్రాన్ని నారదుడు ఇలా ఉపదేశించాట. ఓం నమస్తుభ్యం భగవతే వాసుదేవాయ ధీమహి ప్రద్యుమ్నాయనిరుద్ధాయ నమస్సంకర్షణాయ చ నమో విజ్ఞానమాత్రాయ పరమానందమూర్తయే ఆత్మారామాయ శాంతాయ నివృత్తద్వైతదృష్టయే. ఓ ప్రణవ స్వరూపుడైన దేవ నీకు నమస్కారం. వాసుదేవ నేను నిన్ను మనస్సులో ధ్యానిస్తున్నాను. ఓ ప్రద్యుమ్న, ఓ అనిరుద్ధ, సంకర్షణ నీకు నమస్కారం. హృదయానికి శక్తిని ప్రసాదించే పరమాత్మ నీకు నమస్కారం. పరమ ఆనంద స్వరూప నీకు నమస్కారం. శాంతమూర్తి నీకు స్వరూపం. ద్వైతము అంటే జీవుడు వేరు పరమాత్మ వేరు అనేటటువంటి బుద్ధిభావాన్ని తొలగించే మహాజ్ఞానస్వరూపుడవైన నీకు నమస్కారం. ఆత్మానందానుభూత్యైవన్యస్తశక్త్యూర్మయే నమః హృషీకేశాయ మహతే నమస్తే అనంతమూర్తయే. ఈ స్వరూపం ప్రతి వాడికి ఆనందరూపం తన శరీరం, కాని తానెవడో తెలుసుకుంటే ఒక ఆనందం కలుగుతుంది. జ్ఞానం వల్ల నేను ఇటువంటి వాడిని అని తెలుస్తుంది ప్రతి వాడికి. తన తత్వజ్ఞానాన్ని తెలుసుకున్న వాడికి ఏ ఆనందం కలుగుతుందో అటువంటి ఆనందం ఇచ్చే నీకు నమస్కారం. నిన్ను స్మరిస్తే అనురాగము ద్వేష లక్షణాలు నశిస్తాయి. నీవు హృషీకేశుడవు అంటే ఇంద్రియాలకు అధిపతివి, అటువంటి నీకు నమస్కారం. ఓ మహాప్రభో నన్ను రక్షించు. ఇటువంటి మంత్రాన్ని నారదుడు ఉపదేశిస్తే ఆ మంత్రాన్ని జపించి ఆయన ఏమయ్యాడో తెలుసుకుందాం. ఇంకా మనకు కేవలం సోమ మంగళ బుధ 3 డేస్, ఈ 3 రోజులు కూడా బ్రహ్మ విష్ణు మహేశ్వరుల పరమ పవిత్రం కనుక తక్కిన రోజుల్లో రండి, వచ్చి బ్రహ్మానందకరములైనటువంటి విషయాలు తెలుసుకుని తరించవలసింది.
స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు. నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.